ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో అంశం వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి సంభాషణ రూపంలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో పాత్రలు, పాత్రదారులు రైతులుగా యాదయ్య అన్వేష్, ఇంద్రారెడ్డి వంశీ, వ్యవసాయ అధికారిగా వెంకటేష్, శాస్త్రవేత్తగా వినోద్ పాత్రలు పోషిస్తున్నారు.
నమస్కారం దొరగారు, అంతా మంచిదేనా?
అంతే మంచి. ఏమైంది యాదయ్య, అంత దిగులుగా ఉన్నావు, ముఖం కూడా అదోలా ఉంది, ఇక్కడ నుండి వస్తున్నావు నువ్వు?
ఇదిగో ఇప్పుడే పొలం దగ్గర నుండి వస్తున్నాను.
మరెందుకలా పరిశాను ఉన్నావు?
ఏమని చెప్పుకోను, ఎవరికని చెప్పుకోను.
ఏమైంది గట్లంటో నాకు చెప్పు, నేను వింటా కదా.
ఈసారి పొలంలో దిగుబడి తగ్గింది, పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు, ఏం చెయ్యను.
ఎందుకు నువ్వు ఎరువులు సరిగా వాడలేదా యాదయ్య?
ఎందుకు, మన కాంతారావు దుకాణంలో నుండే తెచ్చి కట్టకట్టలుగా వేసినా లాభం లేదు, పెట్టిన పైసలు అన్ని గంగలో పోయాయి.
అట్లనా, అసలు ఏం ఎరువులు వాడావు నువ్వు?
అవే కాంతారావు దుకాణం నుండి తెచ్చిన ఎరువు కట్టలు.
ఇంతకు ముందు ఏమి వాడావును మరి?
ఎప్పుడు అక్కడే కొంటాను, అప్పట్లో దిగుబడి మంచిగా వచ్చినా ఇప్పుడు దిగుబడి తగ్గిపోయింది.
అవునా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు?
అదే నాకు కూడా అర్థం అవడం లేదు. ఇట్లయితే రాబోయే కాలంలో పొలం మొత్తం అమ్ముకోవాల్సిందే.
నాకు కూడా అదే భయం అవుతుంది. సర్లే, మన ఏవో సార్ దగ్గర పోయి ఏమంటారో అడుగుదాం మరి.
నమస్తే సార్.
నమస్కారం సార్.
నమస్కారం అండి. ఏంటి సంగతులు ఇలా వచ్చారు?
ఏం చెప్పాలి సారు, నేను 2-3 ఏండ్ల నుండి వ్యవసాయం చేస్తున్నా. అప్పట్లో దిగుబడి బాగానే ఉంది, కానీ 2-3 ఏండ్ల సంది దిగుబడి బాగా తగ్గుతూ వచ్చింది. మంచి రకం విత్తనమే వాడుతున్నా, అవసరం కన్నా ఎక్కువ ఎరువులు వేస్తున్నా, అయినా గానీ దిగుబడి తగ్గింది, ఎందుకో అర్థం కావట్లేదు.
అవును సారు, నా పొలంలో కూడా పోయినసారి ఇలానే అయింది. కానీ ఈసారి ఒక సారు వచ్చి నాకు ఒక పొట్లం ఇచ్చారు, దాన్ని 1 హెక్టార్ భూమికి చల్లమని ఇచ్చారు. దాన్ని సేద్యంలో వేసినప్పటి నుండి పంటలో కాస్త మార్పు వచ్చింది.
మీరు మంచి విత్తనాలు వాడారా?
మేము వాడేది ఎక్కువ దిగుబడి ఉన్న విత్తనమే సారు.
అట్లనా, ఎక్కువ ఏ ఎరువులు వాడారు?
మేము మా ఊర్లో ఉన్న ఎరువుల దుకాణం నుండి ఎరువులు కట్టలు కట్టలు తెచ్చి వాడినాం సారు.
మొదట్లో మంచిగానే వచ్చాయి, కానీ రాను రాను దిగుబడి మొత్తం తగ్గింది.
మీ పొలంలో పురుగుల బాధ ఏమైనా ఉందా?
లేదు సారు, నేను ఈసారి మంచి ఎరువులే వాడాను.
అయితే ఇది మీకు అధిక రసాయన ఎరువులు వాడటం వలన వచ్చిన సమస్య, అందుకే దిగుబడి కూడా తగ్గిపోయింది.
అట్లనా సారు, అయితే ఇప్పుడు ఎట్లా మరి?
అయితే ఇప్పుడు ఏ ఎరువులు వాడాలి? ఇంతకంటే తక్కువ ఖర్చున్న ఎరువులా, లేకపోతే మంచి ఎరువులు ఏమైనా చెప్పండి సారు.
మీరు ఎంత మంచి రసాయన ఎరువులు వాడినా మీ ఖర్చు పెరుగుతుందే కాని మీకు దిగుబడి ఏమాత్రం పెరగదు.
అట్లనా సారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంతేనా?
ఎందుకై అంత పరేషాన్ అవుతున్నావు?
మీరు పరిష్కారం చెప్తారని మీ దగ్గర వస్తే మీరు కూడా ఇట్లనే అంటారు, మాకు అది ఎట్లా సారు?
అట్లా కాదయ్యా, మీరు వాడే రసాయన ఎరువులు మంచిదే కాని మోతాదులో కొంచెం తగ్గించుకొని దానికి తోడు సేంద్రీయ ఎరువులు వాడాలి.
అట్లయితే ఎలా సారు? ఎరువులు వేస్తేనే దిగుబడి లేదు, ఇంకా ఎరువులు వేయకపోతే దిగుబడి ఏమొస్తుంది?
మనకు కొత్తగా వచ్చిన పద్ధతులలో సేంద్రీయ వ్యవసాయం అనే నూతన పద్ధతిని కనిపెట్టారు. ఇది మనకు కొత్త పద్ధతి అనిపించినా ఇది మన తాతల కాలం నుంచి అనుసరిస్తూ వస్తున్న పద్ధతి.
అంటే ఏంటిది సారు?
ఈ రోజులలో టీవీలలో, పేపర్లలో ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి చెప్తున్నారు, మీరు చూడలేదా?
అవునవును సారు, నాకు మొన్న పేపర్లో చదివినట్టు గుర్తుంది, కానీ నాకేం అర్థం కాలేదు సార్.
సేంద్రీయ వ్యవసాయం అనగా ఎటువంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతి సిద్ధమైన ఎరువులు, వేపపిండి వంటి పదార్థాలు వాడి పంట పండించడాన్నే సేంద్రీయ వ్యవసాయం అంటారు.
సారు, పశువులు పేడ ఎరువుల గురించేనా మీరు మాట్లాడేది?
అవును, వాటి నుండి పొందిన వాటి గురించే మాట్లాడుతున్నాను.
కానీ అట్లా కావాలంటే మస్తు పెండ కావాలి కదా సారు. అంత పెండ కావాలి అంటే మన దగ్గర ఉన్న జీవుల దగ్గర నుంచి తీసుకోలేము కదా సారు, జీవులు ఉన్నవే తక్కువ.
పేడ మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
జీవన ఎరువుల గవేంది సారు?
జీవన ఎరువులు అంటే మన పంటకు వేసే నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలను రసాయన రూపంలో కాకుండా భూమిలో ఉండే సూక్ష్మజీవుల ద్వారానే ఈ పోషకాలను అందజేయగలం. వీటిలో నత్రజని, భాస్వరం, పొటాష్ అందజేయడానికి వివిధ సూక్ష్మజీవులు అందుబాటులో ఉంటాయి. వీటిని వాడటం వలన భూసారం పెరిగి పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది.
వీటిలో చాలా రకాలు ఉంటాయన్నారు కదా సారు, జర వీటి గురించి చెప్తారా?
ఆ చెప్తాను. నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు రైజోబియం, అజోస్పెరిలియం, అజిటోబాక్టర్ మరియు భాస్వరం కరిగించే జీవన ఎరువులు ఉంటాయి. పొటాషియాన్ని మొక్కలకు అందించే ఎరువులు, జింకును కరిగించే ఎరువులు కూడా ఉంటాయి.
మరి వీటిని అన్ని పంటలకు వాడుకోవచ్చా సారు?
మీరు రసాయన ఎరువులను ఎలా అయితే వాడుతున్నారో అలానే వీటిని కూడా వాడుకోవచ్చు. జీవన ఎరువుల ప్రాముఖ్యతను గురించి, వాటి యజమాన్యం గురించి, ఎలా వాడుకోవాలో పక్కనే ఉన్న శాస్త్రవేత్తను అడిగి తెలుసుకుందాం. ఆయన మీకు వివరిస్తారు. నమస్కారం శాస్త్రవేత్త గారు.
నమస్తే సార్.
సార్, అన్నారం గ్రామం నుండి ఇంద్రారెడ్డి మరియు యాదయ్య అనే రైతులు జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి వచ్చారు సార్. వీటి గురించి కాస్త వివరించండి.
ఒకప్పుడు వ్యవసాయం అంటే పచ్చని పొలాలు, పాడి పంటలు, పశు సంపదతో సమృద్ధిగా ఉండేది. ప్రతి రైతు ఇంట పెండ గడ్డి వంటి వ్యర్థాలతో కూడిన కుప్పలు ఉండేవి. దీనిని రైతులు దుక్కి దున్నిన తర్వాత పొలంలో చల్లేవారు. దీని వలన భూమికి జీవన ఎరువులు తోడవుతుండేవి. హరిత విప్లవం కారణంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ప్రోత్సాహబలంతో రైతులు కృషి సంహారక మందులు, రసాయన ఎరువులు, యంత్రాలు వాడటం వలన మొదట్లో మంచి దిగుబడి సాధించిన రైతులకు శ్రమ తగ్గడం వంటి పరిణామాలతో పాడి పంటలను రైతుల నుంచి దూరం చేసి పశు సంపదను నిర్లక్ష్యం చేశాం.
జీవన ఎరువుల గురించి ఇప్పుడు కొంచెం అర్థమైంది సారు, మరి వీటి యొక్క ఉపయోగాలు చెప్తారా? వీటి వలన లాభాలు ఏంటి సారు?
సేంద్రియ జీవన ఎరువులు వాడటం వలన మొక్కలకు అవసరమైన ముఖ్య సూక్ష్మ పోషకాలు తగు మోతాదులో లభ్యమవుతాయి. నేల ఉత్పాదకత, భూసారం నిలకడగా ఉంటుంది. పంట నాణ్యత వృద్ధి చెందుతుంది. మొక్కకు పోషకాలు బాగా అందుబాటులోకి వస్తాయి. పోషకాలను ఇమర్చుకునే గుణం నేలకు అధికంగా ఉంటుంది. ఇంకా చీడపీడల ఉధృతి తగ్గుతుంది. నేలలోనే మొక్కకు హాని కలిగించే శిలీంద్రాలు, నులిపురుగుల ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. నేలలో తగినంత సేంద్రియ పదార్థం వృద్ధి పొందుతుంది. నేల గుల్లబారుతుంది. వేరులు బాగా చుచ్చుకుని పోయే లక్షణం కలిగి ఉంటాయి.
అవునా సారు, జీవన ఎరువుల గురించి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ మన రైతులు ఎందుకు వాడటం లేదు? ఎందుకు ఇవి ఉపయోగంలోకి రాలేదు?
చూడు ఇంద్రారెడ్డి, పూర్వకాలంలో మన తండ్రులు సంవత్సరానికి ఒకే పంట వేసేవారు. కానీ ఇప్పుడు రసాయన ఎరువులు, కృషి సంహారక ఎరువులు, యంత్రాలు వాడటం వలన సంవత్సరానికి రెండు లేదా మూడు పంటలు వేస్తున్నారు. పూర్వకాలంలో సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగించుకునేవారు. కానీ వాటి వాడకం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది.
అవును సారు, నిజమే. అప్పుడు ఒకటే పంట తీసేవారు సంవత్సరానికి.
ఇవే కాకుండా వీటిని వాడటంలో మొదట్లో దిగుబడి మామూలుగానే ఉన్నా రానున్న పంటల్లో దిగుబడులు అధికంగా వస్తాయి. వీటి వాడుక గురించి చాలా మంది రైతులకు అవగాహన లేదు.
నీకు అప్పట్లో ఎవరో ఒక సారు ఒక పొట్లం ఇచ్చాడు అన్నావు కదా, అది ఏదో కాదు, ఆ జీవన ఎరువే.
అందుకనేమో నా పంటలో రెండోసారి తక్కువ నత్రజని వేసినా కూడా పంట దిగుబడి తగ్గలేదు.
అందుకే మీరు ఈ జీవన ఎరువులు వాడాలి.
సరే సారు, వాడతాం. కానీ ఇవి మాకెక్కడ దొరుకుతాయి?
వీటి గురించి మీరెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మనకు దగ్గరలో ఉన్న రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో జీవన ఎరువులు ఉత్పత్తి కేంద్రం ఉంది. దీనిలో మనకు కావలసిన ఏడు రకాల జీవన ఎరువులు లభిస్తాయి. ఏడు రకాలు ఏమనగా, మొదటిగా నత్రజని అందించే బ్యాక్టీరియా రైజోబియం, ఎజిటోబాక్టర్, ఎజోస్పైరిలం, బ్రాడిరైజోబియం. ఈ రైజోబియం ఒక్కొక్క పంటకు ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఎజిటోబాక్టర్ ఈ జీవన ఎరువును అన్ని వాణిజ్య పంటలైన మిరప, పత్తి, చెరుకు, ప్రొద్దుతిరుగుట, కుసుములు, కూరగాయలు, పండ్ల తోటలు తగిన మోతాదులో వాడి మంచి ఫలితాలను పొందవచ్చును. ఎజోస్పైరిలం ఈ జీవన ఎరువు వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జ, కూరగాయలు, అరటి మొదలైన పంటలకు బాగా ఉపయోగపడుతుంది. నత్రజని కాకుండా భాస్వరం అందించే జీవన ఎరువులు ఉన్నాయి. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా, భాస్వరాన్ని కరిగించే శిలీంద్రం ఈ జీవన ఎరువులు అన్ని రకాల పంటలకు నత్రజని బ్యాక్టీరియాతో పాటు వాడుకోవచ్చు. పొటాషియం కరిగించే బ్యాక్టీరియా ఈ జీవన ఎరువులు కూడా అన్ని రకాల పంటల్లో నత్రజని మరియు భాస్వరంతో కలిపి వేసుకోవచ్చు. అంతేకాకుండా వాటిని ఎలా ఉపయోగించుకోవాలి ఉండాలి, వాటిని ఉపయోగించుకునేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత మోతాదులో వేయాలి, ఈ జీవన ఎరువులు ఏ పంటకి వేయాలి, వీటి గురించి అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు వివరించి చెప్తారు. దీనికి అక్కడ ఉన్న శాస్త్రవేత్త డాక్టర్ త్రివేణి మేడంను మనం సంప్రదించాలి.
అవును సారు, వ్యవసాయ కళాశాలలు లభిస్తాయి అంటున్నారు కదా, మరి వాటి ఖరీదు ఎక్కువగా ఉంటుందేమో కదా?
అంతా ఏమీ ఉండదు. రైతుల కోసం అని 1/2 కేజీ పొట్లాలు చేసి మార్కెట్ ధర కంటే తక్కువగానే ఇస్తున్నారు. విశ్వవిద్యాలయం వారు తమ ఉత్పత్తి కేంద్రంలో మనకు అందుబాటులో ఉంచడం జరిగింది.
అవును సార్, అయితే ఈ రోజు పోయి తెచ్చుకుంటాం. మరి
చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఈ సంవత్సరం వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ కు వెళ్లి జీవన ఎరువులు కొనుగోలు చేసే రసాయన ఎరువులపై పెట్టే ఖర్చులను తగ్గించి మా భూముల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం.
ఇప్పుడు మన ఏవో గారు మనకి జీవన ఎరువుల గురించి మరికొంత సమాచారం తెలియజేస్తారు.
జీవన ఎరువులను వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మంచి నాణ్యత గల ఎరువుల ప్యాకెట్ కొనడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు జీవన ఎరువుల ప్యాకెట్ ని కొనుక్కునేటప్పుడు ISI మార్కు కలిగి ఉన్న వాటినే కొనుగోలు చేయవలెను. అంతేకాకుండా వాటి తయారీ తేదీని మరియు గడువు తేదీని జాగ్రత్తగా గమనించి కాలపరిమితి చూసి కొనుక్కోవలెను. కాలపరిమితి అయిపోయిన జీవన ఎరువులను వాడటం వలన ఎటువంటి ప్రయోజనం మీకుండదు. రైజోబియం జీవన ఎరువులను కేవలం పుష్పజాతి పంటలైన పప్పు దినుసులు, నూనె గింజల పంటలలో వాటి ప్రత్యేకతను బట్టి మీరు వాడుకోవాలి. అజిటోబాక్టర్ అజోస్పెరిలియం జీవన ఎరువులను చిరుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటలలో వాటి లాభాలను మీరు బాగా పొందవచ్చును. మరియు భాస్వరం, పొటాష్, జింకు సంబంధించిన జీవన ఎరువులు అన్ని రకాల పంటలలో మీరు వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువులను రసాయన ఎరువులు, పురుగు మందులతో కలిపి నిల్వ చేయడం గాని వాడటం గాని మీరు ఎప్పటికీ చేయకూడదు. మరియు ఈ జీవన ఎరువులను వాడేటప్పుడు నేలలో తగిన తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలి. పొలంలో జీవన ఎరువులు వాడిన తర్వాత 1 వారం రోజుల వ్యవధిలో రసాయన ఎరువులను మీరు తప్పకుండా వాడాలి. ఉదయం, సాయంత్రం, నీడ ఉన్న సమయాలలో జీవన ఎరువులు వాడటం చాలా మంచిది. జీవన ఎరువులను వాడేటప్పుడు లేదా మొదటిసారి వినియోగించేటప్పుడు మీరు సంబంధిత శాస్త్రవేత్తను గాని వ్యవసాయ అధికారులను గాని సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే వాడుకుంటే చాలా మంచిగా ఉపయోగం ఉంటుంది. ఈ యొక్క జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా శిలీంద్ర నాశిని, తరువాత పురుగు మందును, ఆ తర్వాత మాత్రమే జీవన ఎరువులను ఆ యొక్క విత్తనానికి పట్టించి నీడలో 1 గంట ఆరబెట్టిన తర్వాత మాత్రమే విత్తనాన్ని మీరు విత్తుకోవాలి. ఇప్పుడు మనం ఆ యొక్క జీవన ఎరువులను వాడుకునే పద్ధతులను గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జీవన ఎరువులను 4 పద్ధతిలో మనం ఉపయోగించుకోవచ్చు. మొదటి పద్ధతిగా విత్తన శుద్ధి చేసి ఉపయోగించుకోవచ్చు. 2వ పద్ధతిగా నారును ముంచే పద్ధతి. 3వ పద్ధతి నేల ద్వారా భూమిలో చల్లుట. 4వ పద్ధతి డ్రిప్ పద్ధతిలో. మొదటగా విత్తన శుద్ధి చేయుట విధానాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా వరి విత్తనాలు, గోధుమ, జొన్న, మొక్కజొన్న, మిరప మరి నూనె గింజల పంటలైన వేరుశెనగ, కుసుమ, ప్రొద్దుతిరుగుడు, పప్పు దినుసు పంటలైన అలసంద, పెసర, మినుము, సోయచిక్కుడు మొదలైన పంటలలో జీవన ఎరువులను విత్తన శుద్ధి ద్వారా భూమిలో వేయవచ్చును. 200 గ్రాముల జీవన ఎరువు ప్యాకెట్ ను 10 కిలోల విత్తనానికి పట్టించుకోవాలి. విత్తనం యొక్క సైజును బట్టి మోతాదును నిర్ణయించుకోవచ్చు. విత్తనానికి పట్టించిన తర్వాత 1 గంట నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. జీవన ఎరువులను వాడే పద్ధతి, 1 ఎకరానికి సరిపడే విత్తనాన్ని తీసుకొని 1 కుప్పగా చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత 1 ప్యాకెట్ జీవన ఎరువు అనగా 200 గ్రాములు బెల్లం ద్రావణం 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల బెల్లంతో కలిపి కాచి జిగురు వచ్చిన తర్వాత వాడవలెను లేదా గంజితో కలపవలెను. ఈ కలిపిన ద్రావణంను కుప్పగా వేసిన విత్తనాలపై చిలకరించవలెను. చిలకరించిన తర్వాత బాగా చేతులతో కలిపి విత్తనంపై పొరలా ఏర్పడేలాగా చేయాలి. నారును ముంచి వాడే పద్ధతి. ఈ విధానాన్ని ముఖ్యంగా వరి, పొగాకు, టమాటో, క్యాబేజీ, క్యాలిఫ్లవర్ పంటలలో వాడవచ్చును. వాడే పద్ధతి, 1 కిలో జీవన ఎరువు ప్యాకెట్ ని తీసుకుని 10 నుంచి 15 లీటర్ల నీటితో బాగా కలుపుకోనవలను. 1 ఎకరాకు అవసరమైన నారును తీసుకొని నారును మునిగేలా 15 నుంచి 30 నిమిషాలు జీవన ఎరువుల ద్రావణ మిశ్రమంలో ఉంచవలను. 1:10 నిష్పత్తి ప్రకారం అనగా 1 జీవన ఎరువుల మిశ్రమం ప్యాకెట్ ను 10 లీటర్ల నీటిలో వేసుకునవలను. డ్రిప్ పద్ధతిలో సుమారు 300 మిల్లీలీటర్ల నీటిలో 500 మిల్లీలీటర్ల జీవన ఎరువును తీసుకొని డ్రిప్ ట్యాంకులో కలిపి మొక్కలు నాటిన వారం రోజులలో డ్రిప్ లైన్ల ద్వారా మొక్కలకు వేసుకునేవాళ్ళను. ఇన్ని పద్ధతుల ద్వారా మనం జీవన ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చును.
సేంద్రియ ఎరువును వేసుకో, భూసారాన్ని పెంచుకో. రసాయనిక ఎరువుల భారం తగ్గించుకో, భూసారం పెంచుకో.
జీవన ఎరువులతో పంటలకు మేలు, వర్తిల్లుతాయి పంట చేలు. సమగ్ర ఎరువుల వాడకం, నేల బాగుపడటం.
నలుగురిలో కూర్చుని గంటల తరబడి మాట్లాడగల వ్యక్తిని 10 మందిలో లేచి నిలబడి 10 మాటలు మాట్లాడమనండి. అరిచేతులు చెమటలు పడతాయి, ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంది, నోరు పిడిచగట్టుకుపోతుంది. ఎన్నెన్నో మాటలు ఒక్కసారిగా బయటకు రావాలని పోటీ పడి ఒక్కటి కూడా పెదాలు దాటి బయటకు రాదు. కాళ్లల్లో సన్నగా వణుకు పుడుతుంది. ఇదొక భయంకరమైన, ఇబ్బందికరమైన స్థితి. ఈ స్థితిని అధిగమించాలంటే ఏం చేయాలి? ఉపన్యాసం ఎలా మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టకూడదు? ఉపన్యాసం లోపల విషయం ఎలా ఉండాలి? భాష భావం ఎలా ఉండాలి? సభికుల్లో ఉత్కంఠతను ఎలా పెంచాలి? ఎలాంటి ముగింపు ఉండాలి? ఎలాంటి ముగింపు ఉండకూడదు? నీవు మాట్లాడదామనుకున్న విషయం నీ ముందు వారు మాట్లాడేసి నీకు ఏమి మిగిల్చకపోతే ఏం చేయాలి? మీ వాయిస్ పవర్ను ఎలా పెంచుకోవచ్చు? మొదలగు ఎన్నో సూత్రాలకు వివరాలు తెలుసుకోవాలి. మంచి ఉపన్యాసం ఇవ్వడం అనేది ఒక కళ. ఆ కళ వెనుక ఎంతో పరిశీలన, శాస్త్రీయ అవగాహన అవసరం. శ్రోతలు, ఈరోజు మనం మాట్లాడుకునే అంశం వేదికల మీద మాట్లాడాలంటే వచ్చే భయాన్ని ఎలా జయించాలి అని. కొద్దిమంది వక్తలు వేదికల మీద చాలా అద్భుతంగా, అనర్గళంగా, అందంగా మాట్లాడుతూ వేదిక క్రింద ఉన్న శ్రోతలను తమ మాటలతో మంత్రముగ్ధుల్ని చేస్తూ, తమ ప్రసంగం ద్వారా తమ ఆలోచనల్ని, అనుభవాలు పంచుకుంటూ ఒక అమోఘమైన భావనని, ఆలోచనలని వారి శ్రోతల హృదయాల్లో ప్రవేశపెడతారు. ఇక వారి ప్రసంగానికి శ్రోతలు చప్పట్లు కొట్టి అభినందనలు అందిస్తారు. అలాగే జేజేలు పలుకుతూ సన్మానాలు కూడా చేస్తారు. శ్రోతలు, మీరు ఈ ప్రపంచంలో చాలా మంది గొప్ప నాయకుల్ని చూస్తే వాళ్ళలో ఎంతో మంది మంచి వక్తలు కూడా. ఉదాహరణకి మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో ఒక గొప్ప ఉద్యమం నడపడానికి అతని ఉపన్యాసాలను తన అస్త్రంగా వాడాడు. అలాగే తన శారీరక ఎత్తు తక్కువైనా తన ప్రసంగాల ఎత్తు ఎంతో ఎక్కువగా ఉండటం వల్లే హిట్లర్ తన సైన్యాన్ని, తన జాతి ప్రజల్ని ఉపన్యాసాలతో ఎంతగానో ప్రభావితం చేశాడు. ఇప్పటి వరకు మీరు కూడా ఎంతో మంది మంచి వక్తలని చూసి ఉండవచ్చు. అలాంటి వక్తలని చూసినప్పుడు, వారి మాటలు విన్నప్పుడు మనం కూడా అలా మాట్లాడితే ఎంత బాగుంటుందని, వాళ్ల గుర్తింపు తెచ్చుకోవాలని అనిపిస్తుంది. ఇలాంటి కోరిక చాలా మందికి ఉన్నా, ఆ కోరికను సాధించే క్రమంలో ఒక్కసారి వేదికపై మాట్లాడటానికి వేదికని ఎక్కగానే మన కాళ్ళు గతి తప్పుతుంటాయి. మైక్ వద్దకు వెళ్లి చేతిలో మైక్ పట్టుకోగానే చేతిలో చెమటలు ప్రవహిస్తూ ఉంటాయి. మన గుండె గూడ్స్ బండిలా పరిగెడుతుంది. మాటలు తడబడతాయి, గొంతు తడారిపోతుంది, నాలుక నా వల్ల కావట్లేదు అంటుంది. చివరికి చెప్పాల్సింది చెప్పక ఇంకేదో చెప్పి పులి నుండి తప్పించుకున్న జింక పిల్లలా వేదికను దిగి వచ్చేస్తారు. అసలు నలుగురితో కూర్చొని చాలా బాగా మాట్లాడే వీరు వేదిక మీదకి వెళ్లగానే మాత్రం ఎందుకు మాట్లాడలేకపోయామా అని ఆలోచిస్తూ కూర్చుంటారు. శ్రోతలు, ఇలాంటి సమస్యల నుండి మనం తప్పించుకోవాలి అంటే, వేదికల మీద విజేతగా నిలబడాలి అంటే, ఈ ఉపన్యాస కళలో మనం నిపుణులం కావాలంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి, ఆచరించాలి. ఆ అమూల్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు విందామా? శ్రోతలు, వేదికల మీద మాట్లాడటానికి భయపడేవారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. భయానికి సంబంధించి అమెరికాలో జరిగిన ఒక సర్వేలో మనుషుల యొక్క అన్ని భయాలలో మొదటి స్థానంలో ఉన్న భయం వేదిక మీద మాట్లాడమంటే వచ్చే భయమట. అందుకే ఈ భయాన్ని జయించడం కొరకు మనం చేయాల్సిన మొదటి పని, మనం ప్రసంగించే విషయంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ఏంటో గుర్తించి మన మనస్సుని, దృష్టిని ఆ విషయాలపైనే పెట్టాలి. అలా చేయడం వల్ల మన మనసు భయం నుండి ప్రసంగం వైపు మరలుతుంది. అదెలా సాధ్యమని మీకు అనుమానం రావచ్చు. అదెలా అంటే, ఎలాగైతే చీకట్లో నడిచే వ్యక్తికి ఆ చీకటిని చూసి రకరకాల ఊహలు, భయాలు తన మదిలో రావచ్చు. కానీ అదే వ్యక్తి ఆ సమయంలో హనుమాన్ చాలీస మీద కానీ, మరో ధైర్యమిచ్చే మంత్రం మీద కానీ తన దృష్టిని మళ్లిస్తే మాత్రం తన భయం తగ్గుతుంది. అలాగే మన స్పీచ్ లోని ముఖ్య విషయాల మీద మన దృష్టి మరల్చటం చాలా అవసరం. ఈ ప్రపంచంలో రెండు రకాల వక్తలు మాత్రమే ఉన్నారట. మొదటి వారు స్పీచ్ ఇచ్చేటప్పుడు భయపడతామని చెప్పేవారట, ఇక రెండవ వారు భయపడట్లేదని అబద్ధం చెప్పేవారని. కాబట్టి శ్రోతలు, ఎలాంటి వ్యక్తికైనా ఎలాంటి వక్తకైనా నలుగురి ముందు మాట్లాడాలంటే ముందుగా కొంత మేరకు ఇబ్బంది భయం అనిపిస్తుంది. కానీ ఒక్కసారి తన ప్రసంగాన్ని మొదలు పెట్టగానే తమ యాంగ్జైటీ టెన్షన్ తగ్గుతూ వెళ్తుంది. ఆ ప్రసంగం ఒక ప్రవాహంలా ప్రవహిస్తుంది. ఏ విషయం ఎవరికి చెప్పాలనుకుంటున్నారు, ఒక వక్త విజయం ఆ వక్తకి ఎంత నాలెడ్జ్ ఉంది అనే విషయం మీద కాకుండా అతని నుండి ఆడియన్స్ ఎంత నాలెడ్జ్ తీసుకున్నారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఒక వక్త యొక్క 90% విజయం వేదికపై వెళ్లకముందే డిసైడ్ అవుతుంది అంటారు. ఎందుకంటే ఒక వక్త విజయవంతంగా ఉపన్యాసం ఇవ్వాలి అంటే తన శ్రోతలు ఎవరు, వారి యొక్క అవసరం ఏంటి, తన శ్రోతల నాలెడ్జ్, వారి పరిస్థితులు, వారి అవసరాలు, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడం ద్వారా వారికి ఉపయోగపడే విధంగా తన సమాచారాన్ని, తన ప్రసంగాన్ని వక్త మలుచుకోగలడు. అలా మలుచుకోవడం వల్లే బరాక్ ఒబామా తన స్పీచ్ల ద్వారా ఎంతో ప్రభావితం చేస్తూ అమెరికా అధ్యక్షుడైనాడు. ఇలా చేయడం ద్వారా మీరు కూడా విజేతలుగా నిలవవచ్చు. స్పష్టంగా, ఇష్టంగా 3 ముక్కల్లో చెప్పడం ముఖ్యం. ఒక వక్త తన ప్రసంగంలో తను చెప్పాలనుకున్న విషయానికి సంబంధించి సమాచారాన్ని పూర్తిగా సేకరించిన తర్వాత ఆ సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం ఏర్పరచుకోవాలి. తన ప్రసంగాన్ని 3 భాగాలుగా విభజించుకోవాల్సి ఉంటుంది. 1, స్పీచ్ యొక్క ఓపెనింగ్. 2, స్పీచ్ యొక్క క్లోజింగ్. 3, స్పీచ్ మధ్యలోని అత్యంత ముఖ్యమైన విషయాలు. ఇలా 3 భాగాలుగా ప్రసంగాన్ని విభజించుకోవటం వల్ల వక్తకి, శ్రోతలకి చాలా స్పష్టత పెరుగుతుంది. అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ విషయాన్ని ప్రసంగించేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం అవసరం. అందుకని ముందుగా ఆ ప్రసంగాన్ని 2 లేదా 3 సార్లు పెద్దగా బయటకి చదివి ప్రాక్టీస్ చేయడం చాలా ఉపయోగకరం. ఉత్సాహంతో మాట్లాడటం వల్ల ప్రభావం రెట్టింపు అవుతుంది. ఒక వక్త తన ప్రసంగాన్ని చాలా బాగా ఇవ్వాలి అనుకుంటే ఆ అంశంపై ఆ వక్త యొక్క ఉత్సాహం చాలా ప్రభావితం చేస్తుంది. మీరు ఎప్పుడైతే మీ ప్రసంగంలో అత్యంత ఉత్సాహంతో మాట్లాడుతుంటారో మీ యొక్క ఉత్సాహం శ్రోతలను కూడా చాలా ప్రభావితం చేస్తుంది. మీకు మీ ప్రసంగం యొక్క విషయంలో ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయం శ్రోతలకి మీ ఉత్సాహం ద్వారా అర్థమవుతుంది. కాబట్టి మీరు ప్రసంగించేటప్పుడు చాలా ఉత్సాహంగా ప్రసంగించడం అవసరం. మళ్లీ మళ్లీ మాట్లాడుతూ ఉండటం. ఏ వేదిక మీదనైనా భయం లేకుండా అనర్గళంగా ఉత్సాహంగా ప్రసంగించి అందరి మన్ననలు పొందాలని అనుకుంటే మాత్రం తరచుగా రకరకాల వేదికలపై మాట్లాడుతూ ఉండాలి. అందుకోసం మీరు ఏ విషయం మీద మాట్లాడాలని అనుకుంటున్నారో ఆ విషయంలో పూర్తిగా మునిగిపోండి. అదే విషయంలో బాగా లోతుగా వెళ్ళండి. ఆ తర్వాత ఆ విషయం మీ గుండె లోతుల్లోకి వస్తుంది. చివరిగా మీ ప్రసంగం ద్వారా ఆ విషయం మీ శ్రోతల గుండెల్లోకి పంపే పనిని మీరు ఒక వక్తలాగా చేయగలరు. మీ కంఠధ్వనిని ఇలా పెంచుకోవచ్చు. మనకి ఇతరులకి మధ్య సంభాషణ జరగటానికి ఉపయోగపడేది మన స్వరం. మన గలమే మన భావాన్ని ప్రకటిస్తుంది. అందుకే అంటారు, కాగితంపై రాసి ఉన్న పదాలకి మానవ స్వరంతో ప్రాణం పోసి వాటి ప్రభావాన్ని పెంచవచ్చు అని. అయితే మనం ఒకరితో ఒకరు మాట్లాడటానికైనా లేదా ఒక వక్తగా చాలా మంది ముందు నిలబడి మాట్లాడటానికైనా మనకు మరియు మన ప్రేక్షకులకు మధ్య ఉన్న ముఖ్యమైన వారధి మన స్వరం. మనం చెప్పాలనుకున్న విషయాన్ని మన ప్రేక్షకుల చెవి వరకు చేరవేసే ముఖ్యమైన వాహనం మన స్వరం. అందుకే అంటారు, మన స్వరం సంగీత వాయిద్యాలన్నిటిలోనూ అత్యుత్తమమైనదని. శ్రోతలు, గొప్ప సంభాషణలు చేసేవారు, గాయకులు, వక్తలు, నటులు వారి వాయిస్ తోనే ఎన్నో విషయాలు మనకి చెప్తారు. అయితే సహజంగానే మన మిత్రునితో మాట్లాడుతున్నప్పుడు అలాగే మన బాస్ తో మాట్లాడుతున్నప్పుడు మన స్వరం ఒకేలా ఉండదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని బట్టి మన స్వరంలో కొన్ని మార్పులు సహజంగానే సంభవిస్తాయి. కానీ కొంతమంది స్వరంలో వారు కోరుకునే భావాన్ని ప్రకటించలేరు. వారి స్వరం గట్టిగా ఉండదు, కమాండింగ్ గా వారు మాట్లాడలేకపోతారు. అలాంటి వారు కొన్ని విషయాలలో సాధన చేయడం ద్వారా వారు కోరుకునే విధంగా వారి స్వరాన్ని మలుచుకోవచ్చు. అలా ఇతరులు వారి కళ్ళతో చూడలేని ఎన్నో విషయాలని మన నాలుక వారికి చూపించగలదు. శ్రోతలు, మనం సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, చెబుతున్న విషయాన్ని బట్టి మన స్వరంలో కొన్ని మార్పులు తీసుకొని రావాలి. లేకుంటే వినేవారికి చాలా ఇబ్బందిగా, ఎలాంటి హెచ్చుతగ్గులు లేక బోరింగ్గా అనిపిస్తుంది. వినేవారి మనసు మనం చెప్పే విషయం నుండి మరెక్కడికో పోతుంది. అలా కావద్దు అంటే మన స్వరంలో భావ ప్రకటన ఉండాలి. దీనికోసం అసలు మన స్వరం ఎలా ఉంటుందో మనకి తెలియాలి. అయితే చాలా మందికి వారి స్వరం ఇతరులకి ఎలా వినబడుతుందో వారికి తెలియదు. కానీ వారి కుటుంబ సభ్యుల స్వరం ఎలా ఉంటుంది అంటే దానిని గుర్తుకు చేసుకోగలరు. ఆ తర్వాత కొన్ని పద్ధతులలో సాధన చేయడం ద్వారా మన స్వరాన్ని దృఢం చేసుకోవచ్చు. అయితే కొద్ది మంది అనుకుంటారు మన వాయిస్ పుట్టుకతో వస్తుందని, అది ఎప్పటికీ అలాగానే ఉంటుందని. కానీ వాస్తవం ఏంటంటే మనం కొంత సాధన చేస్తే మన స్వరంలో కూడా మార్పును తీసుకురాగలము. ఎంతో మంది గాయకులు, నటులు, వక్తలు సాధన ద్వారా వారి స్వరాన్ని మెరుగుపరుచుకున్నారు. మన స్వరం శ్రోతల చెవులకి వినసొంపుగా లేకుంటే మాత్రం మనం చెప్పేది ఎంత గొప్ప విషయమైనా వారు అందుకోలేకపోతారు. అలాగే మన ప్రసంగంపై వారి శ్రద్ధను ఉంచలేరు. మన స్వరాన్ని బట్టి మన శ్రోతలు మన సందేశం వినయపూర్వకంగా ఉందా లేదా కూడా అర్థం చేసుకోగలరు. కొన్ని సందర్భాలలో మనం చెప్పాలనుకుంటున్న విషయం చాలా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు మన స్వరంలో ఆ విషయం యొక్క శక్తి మరియు సాంద్రత కనబడాలి. దానికోసం మన స్వరంలో కొన్ని మార్పులు, వ్యక్తీకరణకి సంబంధించిన ముఖ్యమైన కొన్ని విషయాలపై పట్టు సంపాదించాలి. అయితే మన మాటలు స్పష్టంగా పలకడం కోసం, వాయిస్ లో పవర్ పెరగటం కోసం రోజు కొన్ని టంగ్ ట్విస్టర్ ని మరియు కొన్ని క్లిష్టమైన శబ్దాల్ని ఎక్కువగా సాధన చేయాలి. శ్రోతలు ఎప్పుడైతే ఇలా ప్రసంగించడం మొదలు పెడతామో అప్పుడు కొద్ది రోజుల్లోనే పక్తగా ప్రతి వేదిక మీద మన మాటలన్నీ తూటాల్లాగా పేల్చగలము. మన ఆలోచనల్ని అందంగా పంచగలం. మన శ్రోతల చేత శభాష్ అని అనిపించుకోగలం. ఎక్కడ అవకాశం వచ్చినా అందిపుచ్చుకొని అశేష విజయాలని మన అకౌంట్ లో వేసుకోగలం. అలా మీరు సాధిస్తారని, సాధించాలని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గతవారం మేమడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న, ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మార్చి 10, ఆప్షన్ బి మార్చి 20. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి మార్చి 20. గతవారం రెండవ ప్రశ్న, ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మార్చి 20, ఆప్షన్ బి మార్చి 22. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి మార్చి 22. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపినవారు వి నాగేశ్వరరావు నర్సాపురం, ఏ మౌనిక కరీంనగర్, డాక్టర్ ఎస్ స్వరూప దోమల్గూడ, కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య, సంతోషిని భద్రాద్రి కొత్తగూడెం, ప్రభాకర్ హన్మకొండ, జిఎస్ దేవి జోగిపేట్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు పాల్కొండ సంగీత, నిర్మల్, భిక్షపతి, గుమ్మాడిదల. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, 1 కిలో జీవన ఎరువును 1 ఎకరానికి గాను ఎన్ని లీటర్ల నీటిలో కలపాలి? ఆప్షన్ ఏ 10 నుండి 15 లీటర్లు, ఆప్షన్ బి 20 నుంచి 25 లీటర్లు. ప్రశ్న మరొకసారి, 1 కిలో జీవన ఎరువును 1 ఎకరానికి గాను ఎన్ని లీటర్ల నీటిలో కలపాలి? ఆప్షన్ ఏ 10 నుంచి 15 లీటర్లు, ఆప్షన్ బి 20 నుంచి 25 లీటర్లు. ఈ వారం రెండవ ప్రశ్న, పుష్పజాతి పంటల్లో ఏ జీవన ఎరువును వాడాలి? ఆప్షన్ ఏ అజిటోబాక్టర్, ఆప్షన్ బి రైజోబియం. ప్రశ్న మరొకసారి, పుష్పజాతి పంటలలో ఏ జీవన ఎరువుని వాడాలి? ఆప్షన్ ఏ అజిటోబాక్టర్, ఆప్షన్ బి రైజోబియం. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1 A అని, బి అయితే 1 B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 A అని, బి అయితే 2 B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9 5 9570704672. నెంబర్ మరొకసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.